ಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತವಕಮಕರಂದಸ್ರುತಿಭಿರೇ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಖಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಆಂಜನೇಯಮತಿಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾದ್ರಿಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರುಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಲಕ್ಷ್ಮಣ್ಣಿ ರಾಕನ್ನು ಚೋಚಿ ವಾನರುಳಂದರೂ ಭಯಪಡುತ್ತೂ ಉಂಟೆ. ಸುಗ್ರೀವನಿ ದಗ್ಗರಿಗೆ ವೆಳ್ಳಿ ಕೊಂತಮಂದಿ ಮಹಾತ್ಮರು ಹನುಮಂತುಡು ಮೊದಲೈನಟುವಂಟಿ ವಾಳು ಪ್ರಸ್ತುತವು ಲಕ್ಷ್ಮಣುಡು ಆಕ್ರಹೋದಗ್ರುಡೈ ಉನ್ನಾಡು. ನೀವು ಭೋಗಲಾಲಸುಡಿವೈ ಉನ್ನಾವು, అందువల్ల నిన్ను హెచ్చరించడానికి వచ్చాడు. ఎప్పుడైనా బాధలో ఉన్నవాడు, కష్టాలకు లోనైన వాడు కఠినంగా పలికినప్పటికీ మనం పట్టించుకోకూడదు. ఎందుకని నీకు ఎంతో ఉపకారం చేశాడు రామచంద్రుడు. ఆ రాముడిని నువ్వు పట్టించుకోకుండా ఎక్కడేమో సుఖలాలసుడివై ఉన్నావు. అందువల్ల నీ మీద కోపంతో ఇప్పుడు లక్ష్మణుడు వచ్చాడు. వచ్చి రాగానే లక్ష్మణుడు నాలుగు దులిపెయ్యొచ్చు, నిన్ను చెడామడా తిట్టవచ్చు. అటువంటి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా బాధపడకుండా ఉండాలి. ఒక్కొక్కప్పుడు ఎంత గొప్ప భక్తుడైనా భగవంతుడు అంటే ప్రాణమిచ్చేటటువంటి భక్తుడైనా కష్టం కలిగినప్పుడు తిడతాట. రామదాస్ అంతటి గొప్ప భక్తుడు చావు దెబ్బలు తిన్నప్పుడు ఏమన్నాడు, ఎవడబ్బా సొమ్మని కొలుకుతూ తిరిగే ఓ రామచంద్ర అన్నాడు. భక్తుడికి అధికారం ఉంది, భగవంతుడి కూడా నిలదీస్తాడు. ఒక రాజకీయ నాయకుని తప్ప మిగతా వాళ్ళందరినీ నిలదీస్తారులేండి మన వాళ్ళు. వాళ్ళ తోలి కడితే అంటారు కనుక రాముడి కృష్ణుడిని నిలదీస్తాం లోకు వాళ్లే కనుక మనకవునా. పాప వాళ్ళు కూడా పోన్లే, వీళ్ళు మన పిల్లలే కదా, తిడితే తిట్టారులే అనుకుంటారట. ఇప్పుడు లక్ష్మణుడు ఆపదలో ఉన్నాడు కనుక, బాధలో ఉన్నాడు కనుక కఠినంగా పలికినా అది నువ్వు పట్టించుకోకు. లక్ష్మణుని దగ్గరికి వెళ్ళి వినయముగా నమస్కరించి నేను అపరాధమే చేశాను అని ఒప్పుకో, సహాయం చేస్తానని అంగీకరించు అని వీళ్ళందరూ చెప్పగానే అప్పుడు సుగ్రీవుడు, నూటికి నూరు రూపాయలు మీరు పలికిందంత నిజమే అంగదా, ఇంక ఆలస్యం చేయకుండా ఆ గుమ్మం దగ్గర ఉన్న లక్ష్మణుడి లోపలికి తీసుకురా అన్నాడు. ఇప్పుడు అంగదుడు వచ్చి వినయంగా నమస్కరించి లక్ష్మణుడికి నాతో కూడారా సుగ్రీవ దర్శనానికి వెడదామన్నాడు. ఇక్కడ నుంచి ఆ కిష్కింధానగరం లోపలికి మొట్టమొదటిసారి అడుగుపెట్టాడు కదా ఆయన, లక్ష్మణుడు ఆశ్చర్యపోతూ చూశాట. కొన్ని చోట్ల గుహలు, కొన్ని చోట్ల వనాలతో కూడిన ఒక పరమసుందరమైన నగరం కిష్కింధాపురం. అక్కడ కాపలా ఉన్నటువంటి వాళ్ళంతా మహాబలశాలులు, సామాన్యులు కాదు వాళ్ళు కూడా, భయంకర రాక్షసుల్ని పిడిగుద్దులతో చంపగలిగిన వాళ్ళు. వానరులంటే అషమషి మనుషులైతే వాళ్ళందరినీ సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తలోదిక్కుకి ఎందుకు పంపుతాడండి? వాళ్ళల్లో కొందరు గంటకి 100 మైళ్ళు, 200 మైళ్ళు, 500 మైళ్ళు, 1000 మైళ్ళు ప్రయాణం చేసేటటువంటి శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఏదో రావణుడు కుంభకర్ణుడు లాంటి గొప్పవాళ్ళని పక్కన పెడితే మిగతా రాక్షసుల్ని పిడిగుద్దులతో చంపగలిగే వాళ్ళు ఉన్నారు. ఈ వానరుల్లో కొంతమంది గోళ్లతో చీల్చి చంపేస్తారు, కొందరు దంతములతో కొరికి చంపుతారు. వాళ్ళ కోరలు సామాన్యమైనవి కాదు. అందుకే పదే పదే వాల్మీకి నఖ దమష్ట్రాయుధాన్ వీరాన్ అంటాడు. నఖములు గోళ్ళు, దమష్ట్ర కోరలు, ఇవే వాళ్ళకి ఆయుధాలట. మనం యుద్ధం చేయడానికి వెళ్ళాలంటే మనం కత్తో తుపాకో ఇంకోటో పట్టుకెళ్ళాలి, వాళ్ళకి వేరే ఆయుధాలు అక్కర్లా. వాళ్ళకి భగవంతుడు స్వతసిద్ధంగా ఇచ్చిన వెపన్స్ ఉన్నాయి, అవి గోళ్ళు కోరలు. ఈ గోళ్ళు పెట్టి ఇలా గీకారంటే అంతే సంగతి. ఎంత ఎందుకండి? 2015 బృందావనంలో భాగవతం చెబుతుంటే ఇంతలో వెనక నుంచి వచ్చే కోతి వీపు మీద గీరింది నాకు, 3 రోజులు నిద్రపట్టలేదు. ఈ కోతి ద్విధుడు అనేవాడు చుట్టం తర్వాత తెలిసింది నాకు. ద్విధుడు అని ఒకడు ఉన్నాడు తెలుసుగా మీకు, రామాయణంలో మైందుడు ద్విధుడు అశ్విని దేవతల వరం వల్ల పుట్టారు వాళ్ళు. రాముడికి చాలా సాయం చేశారు. ఆ తర్వాత ఈ ద్విధుడు రామావతారం సమాప్తం కాగానే నరకాసురుడితో స్నేహం చేశాడు. వీడి కర్మగాలి ఎక్కడి రామ స్నేహితుడు, రాముని దోత, రాముని సేవకుడు ఏమిటి, నరకాసురుడితో స్నేహం చేయటం ఏమిటి? ఇవే కర్మ అంటారు. ఒక్కొక్కప్పుడు కాలం కలిసి లేకపోతే నీచులతో స్నేహం చేస్తారు. ఈ దుర్మార్గుడు అలాగే అతి నీచుడైన నరకాసురుడితో స్నేహం చేసి స్త్రీలోరుడు వ్యసనపరుడు అయిపోయాడు. ఆ తర్వాత వీడు నరకాసురుడు చచ్చాక బలరాముడి మీదకి వెళ్ళి బలరాముడి భార్య యొక్క చీర చింపి అసభ్యంగా ప్రవర్తించి పిచ్చి పనులు చేశాడు, మూత్ర విసర్జన చేశాడు. దాంతో బలరాముడి గొళ్ళు మండిపోయింది. వాడి మెడ మీద నాగలేసి కిందకి లాగి రోగంతో ఒక దెబ్బ కొట్టాడు. దెబ్బకి వాడి తల పగిలి చచ్చిపోయాడు. ఆ బలరాముడి లక్ష్మణుడిని ఆయనకి తాను సాయం చేశాననే విషయం మర్చిపోయాడు అన్నమాట. అందుకే భగవంతుని దగ్గరికి గురువు దగ్గరికి వెళ్ళడం కాదు, శాశ్వతంగా బంధం నిలబెట్టుకోవడంలో ఉంది మనది. మన పిచ్చి బాగుడు వల్ల, లేకపోతే మన పిచ్చి ప్రవర్తన వల్ల, మన అసభ్య ప్రవర్తన వల్ల, మన భక్తి లోపం వల్ల భగవంతునికి గురునికి దూరం అయిపోతంట. అలా దూరం అయితే ఎప్పటికీ వాడు బాగుపడ్డు. అందుకే అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఆ తర్వాత ఏడిస్తే ఉపయోగం ఉందండి. కాబట్టి ఇప్పుడు మనం పురాణం వింటున్నప్పుడు భగవంతుని మీద భక్తి ఏర్పరచుకోవడమే కాకుండా ఈ భక్తి యావజ్జీవితం ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ జన్మ వస్తుంది అనడానికి కూడా వీల్లేదు. ఇంత ఎందుకు చెప్తానంటే ఆ ద్విధుడు చుట్టాలు ఇంకా బృందావనంలో ఉన్నారండో, వాళ్ళు పౌరాణికుల్ని గిల్లుతారు, భక్తుల్ని గిల్లుతారు. అబ్బా వాటికి ఉంటాయి గోర్లు ఆ పండుకోతులకి. ఇప్పుడున్న ఈ కోతులు గోళ్ళే ఇలా ఉంటే ఆ మహానుభావులు గోళ్ళు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఇంతెందుకు సుగ్రీవుడు కుంభకర్ణుడు ముక్కు చెవులు కొరికెడిపోయాడు, వాడికి ముక్కులు లేకుండా పోయిందిట, చెవులు లేకుండా పోయాట. అలాంటి వాడిని రాముడు చంపాడంటారు రామాయణంలో. కాబట్టి మహావీరులు వాళ్ళు, అటువంటి వీరులు ఈ లక్ష్మణుడిని చూచి గజగజ వణికిపోతూ ఈయన కోపంతో ఉన్నాడు ఏమి చేస్తాడు అని అనుకుంటూ ఆయన నిట్టూర్పులను పాము బుసల కింద భావించి నమస్కరించారు. మాటి మాటికి రామాయణములో లక్ష్మణుడు విడిచిపెడుతున్న ఊపిరి పాము బుసలం ఉంది అన్నారు. అని కోపంతో ఆయన బుస కొట్టుకున్నట్టుగా ఉన్నట్ట. నిజంగా లక్ష్మణుడు ఆదిశేషుడు అనే విషయం మనకి తద్వారా గోచరిస్తుందన్నమాట. అలా గోచరింపచేయటమే వాల్మీకి కవిత్వంలో ఉన్న గొప్పతనం. కవిత్వం అంటే వాల్మీకిది, వేదవ్యాస మహర్షిది, కాళిదాసుది, ఇలాంటి మహాత్ములది. అందులో వాల్మీకి మహర్షి. అందుకే ఆ మహానుభావుడి కవిత్వం అడుగడుగునా మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఎన్ని ఉపమాలంకారాలు, ఎన్ని విశేషాలు చెప్పకుండా చెబుతాడు కొన్ని అన్నమాట. అంటే మనం అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కవిత్వం ఏంటంటే మర్చిపోతుంది అనమాట వాడికి. కొట్టండి, తిట్టండి, గిల్లండి, చంపండి, ప్రేమ ఇది పాట. ఏమన్నా అంటే దాని వెనకాల చప్పట్లు, దాని వెనకాల 10 మంది చేరి పిచ్చాళ్ళంతాను వినడం. అలా అండానికి లేదు. పోనీ అలా రాసిన వాడే కొన్ని చోట్ల అద్భుతంగా రాస్తారు. మరి ఏమిటో తెలియదు కాలప్రభావం కానీ, అలాంటి అసభ్యపు కవిత్వం ఒక్కటి కూడా రాయని మహానుభావుడు కనుక వాల్మీకిని మహర్షి అన్నారు. మధుమయ పండితీనాం మార్గదర్శి మహర్షి. మధుమయమైన అంటే మంచి మధురమైన తేనె వంటి కవిత్వానికి మనందరికీ మార్గదర్శి ఈ మహర్షి వాల్మీకి. ఎవరు ఏ కవిత్వం రాసినా వాళ్ళ కవిత్వంలో వ్యాసుడో వాల్మీకో తొంగి చూస్తాడు. వాళ్ళని విడిచిపెట్టి ఎవరు కవిత్వం రాయలేరు. ఆఖరికి మేము కూడా ఎంత కవిత్వం రాద్దామో ఎక్కడో చోట పడి వాళ్ళ యొక్క బాణి మా మీద పడిపోతుంది అన్నమాట. అంతటి మహాత్ములు వాడు. అలా లక్ష్మణుడు వెడుతున్నాడు. అలా వెళ్ళాడు వెళ్ళాడు. ఒక చోట రకరకాల పూల తీగలు, కొన్ని చోట్ల పువ్వుల యొక్క దండలు, కొన్ని చోట్ల ఫలాలు, కొన్ని చోట్ల మధువులు, కొన్ని చోట్ల అలంకారాలు, ఆసనాలు చూస్తూ వెళ్ళగా వెళ్ళగా ఆయనకి ఒక గదిలో నుంచి కాలి మువ్వల చప్పుడు వినపడింది. కాలి అందెల రవళి వినపడింది. అంటే లోపల ఆడవాళ్ళు అటు ఇటు టింగటింగ తిరుగుతున్నారు. తిరుగుతున్న వాళ్ళ కాళ్ళ నూపురములు గల్లు గల్లుమని ధ్వనిస్తున్నాయి. అది వినగానే సంకోచించి ఆగిపోయాడు. ఎంతటి మహాత్ముడండి ఆయన. ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి తొందరపడి మనం లోపలికి వెళ్ళకూడదు అనుకున్నాడు. అంతటి నిష్ఠాగరిష్ఠులు వాళ్ళు. పరస్త్రీలు ఉన్న చోటికి వెళ్ళేటప్పుడు జంకేవారట. మన వల్ల అపరాధం జరగకూడదు అనుకునేవారట. పైగా ఆడవాళ్ళు ఉన్న చోటకి కోపంతో కూడా వెళ్ళకూడదు అనుకునేవారట. స్త్రీలు తిరుగుతున్న చోట మనం వెళ్ళి వికటాట్టహాసాలు చేసి కోపం ప్రదర్శించకూడదు. అలాంటి ధర్మం ఇక్ష్వాకు వంశస్థులది. ఇక్ష్వాకు వంశస్థుల్లో ఎక్కడో ఒక్కడో అరో పక్కన పెడితే మిగిలిన వాళ్ళంతా పరమ ధర్మమూర్తులు అన్నమాట. మనం వాళ్ళందరి దగ్గర అవి నేర్చుకోవాలి. సిగ్గు శరణం లేకుండా అయిపోతున్నారు ఈ కలియుగంలో. ఆ మధ్య నన్ను అవధానంలో ఒక ఆయన అడిగాడు, సిగ్గు శరం అంటారు, సిగ్గంటే తెలుస్తుంది, ఈ శరం అంటే ఏమిటండి అని అడిగాడు. శరం అంటే బాణం అని అడిగాడు. కాదు ఆయన, హిందీలో శరం అంటే సిగ్గు అని అర్థం. శర్మ అయా అంటే సిగ్గు వచ్చిందని అర్థం. హిందీ పదం అది. ఈ శరం అనే శబ్దమే తెలుగులో సిగ్గు శరం అయిపోయింది. ఎందుకు సిగ్గు శరం అని రెండుసార్లు వాడారు? హిందీలో సిగ్గు, తెలుగులో సిగ్గు అంటే బాగా సిగ్గు అంటారు అనమాట. అగ్నిప్పులాగా అగ్నిపెట్టేడు అంటారు. అగ్నిపెట్టి అనేవారు పూర్వం అగ్గన్న నిప్పన్న ఒకటి కాదు. అలాగే సిగ్గు అన్న శరం అన్న రెండింటికి అర్థం సిగ్గే. అంటే సిగ్గు అని ఒక పదార్థం పూర్వం ఉండేది నేను. ఇప్పుడు ఆ విషయాన్ని మనం మర్చిపోయాం. అసలు సిగ్గు అంటే ఏముంది? ఎన్ని తప్పుడు పనులు చేసినా దర్జాగా వస్తాడు. ఇప్పుడు జైల్లోకి వెళ్ళి వచ్చిన వాడికి టీవీ. పూర్వం జైలుకి వెళితే సిగ్గుపడేవాడు, పూర్వం తాగితే సిగ్గుపడేవాడు, రహస్యంగా తాగేవాడు వాడు. ఇప్పుడు చక్కగా గ్లాస్ పెట్టుకుని ఎదురుగుండా కనపడితే అది టీవీ అన్నమాట. ఏమోయ్ అంటాడనమాట. తాగని కూడా సిగ్గుపడుతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఫ్లైట్లో నాబోటాడు ఒకటి కనపడితే సిగ్గు, నాకు సిగ్గేస్తుంది. వాళ్ళంతా శుభ్రంగా పుచ్చుకుంటారు, శేషాలు పుచ్చుకుని గిర్ర గిర్ర నిద్రపోతూ ఈ వీడెవడర పిచ్చాడు అనుకుంటాను అనమాట. అందుకని ఈ పిచ్చాడు కూడా ఇదే బాగుందనుకుని ఈ రూట్లోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి చెప్పొచ్చు ఏంటంటే, పూర్వం స్త్రీలు ఉన్న చోట మగవాళ్ళు సిగ్గుపడి జాగ్రత్తగా లోపలికి వెళ్ళి అట్టహాసం చేయకుండా ఓ మూల ఉండేవారు. లక్ష్మణుడు కూడా ఆగిపోయి సంకోచించాడు. అందుకే ఇక్కడ సన్నిశమ్యతత శ్రీమాన్ సౌమిత్తిహి లజ్జితోభవత్. సిగ్గుపడి అక్కడ ఆగి మరి లోపలున్న సుగ్రీవుడు బయటికి లాగాలి. అందుకే ఏం చేశాడనమాట ఆయన, మీకు ఇందులో ఆయన ఇబ్బంది కనిపెట్టారు. ఆయనకి ఆడవాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళడానికి సిగ్గు జంకు, లోపల నుంచి స్త్రీల యొక్క శబ్దాలు వినపడుతున్నాయి, ఈ గాజుల గలగలలు, కాలి అందెలు. తాను లోపలికి వెళ్ళలేడు, లోపల ఉన్నవాడు బయటికి రావాలి. అందుకని ఒక్కసారి ధనుస్సుని ఎక్కుపెట్టి టింగ్ అని కొట్టాడు. ధనుష్టంకారం చేశాడు. అంటే తాడు వెనక్కి లాగి వదిలిపెట్టాడు. ఆ ధనుష్టంకారానికి మొత్తం ఆ పురం అంతా దద్దరిల్లిపోయింది. భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ ధనుష్టంకారానికి లోపల ఉన్న ఆడవాళ్ళు వణికిపోయారు. అటు ఇటు కదులుతున్నటువంటి నూపురాల శబ్దాలు ఆగిపోయాయి. కోతులైతే కొందరు స్పృహదప్పి కింద పడిపోయారు. సుగ్రీవుడు కూడా ఉలిక్కి పడ్డాడు. ఓరి దేవుడో, లక్ష్మణుడు ఇక్కడ దాకా వచ్చినట్టున్నాడు. అంగదుడు చెప్పినప్పుడు లక్ష్మణుడిలో కోపం ఉంది అని విన్నాను, కానీ ఇంత కోపం ఉందని తెలియటం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుని వణికిపోతూ తారని పిలిచాడు. కష్టకాలంలో పెళ్ళమే కాపాడాలి. భార్యలు స్త్రీలు సహజంగా ఎప్పుడూ కూడా భర్తల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు కదా, అన్నిటికీ అదే దిక్కు. అందుకని తారని పిలిచి, తారా తారా, నాకు ఇంకా మత్తు పూర్తిగా దిగలేదు. ఓ పక్కన లక్ష్మణుడు చూస్తే ధనుష్టంకారం చేస్తున్నాడు. అంగదుడేమో లక్ష్మణుడికి కోపం ఎక్కువగా ఉంది అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో ఏమిటో నువ్వే నాకు దారి చూపించు. కిన్ను తత్కారణం సుభ్రు ప్రకృత్యా మృదు మానస సరోష ఇవ సంప్రాప్తో ఏనాయం రాఘవానుజ. రామచంద్రుడి తమ్ముడు లక్ష్మణుడు సహజముగా కోమలమైన మనస్సు కలిగిన వాడు, మృదువుగా ఉంటాడు, కఠినంగా పలకడు. కోపం వస్తే మాత్రం ఎంత మృదువుగా ఉండే మనిషి పరమ కఠినుడిగా మారిపోతాడు. ఆయన మనస్సు ఎంత మెత్తనో కోపం వస్తే అంత గట్టి అయిపోతుంది. కోపం రాని ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో ఏమిటో, అకారణంగా ఉత్తములకు రాజకుమారులకు కోపం రాదు కదా, వచ్చింది మొత్తం మీద ఆయనకి కోపం. ఇప్పుడు ఏం చెయ్యాలి మనం? నేను అపచారం చేశానంటావా? మళ్ళీ ఈయనకి అనుమానం లోపల, నేను నిజంగా ఏమైనా అపచారం చేశానా? నేను ఎప్పుడూ రాముడికి లక్ష్మణుడికి వినయం విధేయత చూపిస్తాను తప్ప ద్వేషం చూపించను కదా. లక్ష్మణుడు తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగిన వాడు, ఎర్ర తామర పువ్వులు వంటి కళ్ళు కలిగిన వాడే ఎందుకు ఇక్కడికి వచ్చుంటాడు? నువ్వు ఒక చిన్న పని చెయ్యి, ముందు నువ్వు లక్ష్మణుని దగ్గరికి వెళ్ళు, అతన్ని పలకరించు. లక్ష్మణుడు ఆడవాళ్ళ దగ్గర కోపం ప్రదర్శించడు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా స్త్రీల మీద బ్రహ్మాస్త్రం వేడు కదా ఆయన. నువ్వు వెళ్ళి ఆయన్ని ప్రసన్నం చెయ్యి, ఏదో రకంగా అతనిలో ఉన్న కోపం తగ్గేలా చెయ్యి, అప్పుడు నేను వస్తాను అన్నాడు. దీన్ని బట్టి ఎప్పుడైనా మనిషి అప్పుల పాలైనా, కష్టాల పాలైనా, శత్రువుల పాలైనా భార్యను ముందు ఉపయోగిస్తే ఆవిడ వెళ్ళన్నీ సర్ది పెడుతుంది అనే బృహస్పతి వాక్యం సత్యమని రూఢయిందనమాట. బృహస్పతి మనకు మంచి సత్యం చెప్పాడు, ప్రపంచంలో ఆపదలో కాపాడేది భార్య తప్ప ఎవరు కదట. నువ్వు ఎవరిని నమ్మాలి అంటే భార్యనే నమ్మాలి. భార్యాభర్తలు ఒకరినొకరిని నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? ఈ ముగుడు ఏం చేస్తాడంటే అందరినీ నమ్ముతాడు, కానీ భార్య దగ్గర సీక్రెట్ దాస్తాడు. ఎవరి దగ్గర రహస్యం దాచకూడదో అక్కడ దాచడం, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పడం. చాలామంది చేసే పెద్ద పొరపాటు అనమాట, భార్య దగ్గరేమో రహస్యాలు అట్టే పెడతారు, బయట అడ్డమైన వాడికి చెబుతారు. అప్పుడు ఏమవుతుంది? కొంప కొల్లేరు అవుతుంది. సుగ్రీవుడి యొక్క విజయ రహస్యం తార రుమ, అందులో తార పరమ ప్రతిభాశాలిని. అందుకే ఆవిడ పంపగానే ఆవిడ కూడా భర్తతో పాటు పుచ్చుకుంది. పూర్వం భార్యాభర్తలు ఇద్దరు సరదాగా పుచ్చుకునేవారు, వానరులు రాక్షసులు, మానవులు పుచ్చుకునేవారు కాదు. అప్పుడప్పుడు మహారాజులు భార్యలు పుచ్చుకునేవారు. ఉదాహరణకి విరాట్ రాజు గారి భార్య సుదేష్ణ, నాకు కొంచెం ఈ మధ్యన ఎందుకో దాహంగా ఉంది, కొంచెం కళ్ళు పట్టుకురా, అది కూడా మా కీచకుడి దగ్గర ఉన్న కళ్ళు అయితే బాగుంటుంది, ఆయన దగ్గర నుంచి ఓ ఫుల్లు కొండతో కళ్ళు పట్టుకొస్తే నేను కూడా ఫుల్లుగా పుచ్చుకు పడుకుంటాను అంది బాబు. దానికోసం ద్రౌపదిని పంపింది. నేను భార్యాభర్తలు పుచ్చుకుంటారు, రాజులు క్షత్రియులు మహానుభావులు కనుక ఆ రోజుల్లో వీరులు కనుక పుచ్చుకుంటారని కథల్లో చదివాను. ఇప్పుడు ఇంక దాని గురించి నాకేమో ప్రూఫ్ అక్కర్లా, తెల్లారులేస్తే ఇలాంటివి ఎన్ని చూస్తున్నాం కనుక. కాబట్టి గ్యారంటీగా మన వాళ్ళు చెప్పినవన్నీ సత్యములని తెలిసానమాట. అందువల్ల ఈవిడు కూడా కొంచెం తొట్టుపాటుతో మధువు తాగడం వల్ల మూత పడుతున్న కనులతో బయలుదేరిందిట. ఆ తాగిన వైకం వల్ల కళ్ళు ఇలా అయిపోతాయట కొంతమందికి, మరేమిటో తెలియదు. అలా అని కళ్ళు చికిలిస్తూ మూత పడుతున్న కళ్ళు యగాదిగా లేపుతూ, అప్పట్లో కళ్ళతోడు లేదు, కళ్ళతోడు ఉంటే కొంత కాపాడేది, అవి లేకపోవడం వల్ల తడబడుతూ నడిచిందిట. అడుగులు కూడా తడబడ్డాయి. నేను చెప్పడం కదా, ఇందులో చెప్పారు స్రా ప్రస్ఖలంతి మద విహ్వలాక్షి. ప్రస్ఖలంతి అంటే అటు ఇటు తూలుతూ నడుస్తోంది, తూలుతూ నడుస్తోంది. మద విహ్వలాక్షి, మదం వల్ల మత్తు వల్ల కళ్ళు కూడా కొంచెం గిర్రును తిరుగుతున్నాయి. కానీ చిత్రం ఏమిటంటే నాలుక మాత్రం పెద్దగా తడబట్టల్లా. కొంతమంది శరీరం తూలుతుందిట, కళ్ళు తూగుతాయట, ఎలా ఉన్న మాట మాత్రం తూలకుండా ఉంటారట. అంటే టంగ మాత్రం కంట్రోల్లో ఉంటుందన్నమాట, మిగతా వింగ్స్ అన్నీ కంట్రోల్లో లేకపోయినా. ఇంకా నడుముకున్నటువంటి వడ్డాణం కూడా కొంచెం జారుతున్నది. అలాగే ఆవిడ లక్ష్మణుడి దగ్గరకు వచ్చింది. లక్ష్మణుడు ఆవిడ చూడగానే తల వంచుకున్నాడు, అంతటి కోపము తగ్గించుకుని శాంతత్వం వహించాడు ఆయన. ఇప్పుడు ఆవిడ ఓ పక్కనేమో మధువు సేవించింది, దానికి తోడు లక్ష్మణుడి కోపం తగ్గింది, అందుకని తాగినప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది అని నేను అలా పెద్దలు చెప్పారు, మళ్ళీ నా మీద పడకండి. అందువల్ల తాగితే ధైర్యం వస్తుందని చెప్పి ఇప్పుడు మీరందరూ ప్రయోగం చేస్తే నేను ఉపన్యాసంలో కష్టాలు పాలైపోతాను. ఈ ధైర్యంతో ఏమన్నది మహారాజకుమారా లక్ష్మణ, ఇక్కడికి రాగానే ధనుష్టంకారం చేసావు, అంటే నీవు కోపగించినట్టు అర్థమవుతోంది. కోపం ఉన్నవాడే ఠంగని ఆ ధనుస్సు యొక్క అల్లెతాడు లాగి వదులుతాడు. ఇంతకీ నీకు ఇప్పుడు కోపం రావడానికి మూల కారణం ఏమిటి? ఇక్కడ ఎవరైనా నీ ఆజ్ఞను తిరస్కరించారా? అలా చెయ్యరే ఇక్కడ. ఎందుకంటే కిష్కింధానగరం వాళ్ళందరికీ నువ్వంటే గౌరవం కనుక నీ మాటని జవదాటేవాడు ఒక్కడు లేడు. ఎవడైనా నీవు ఆజ్ఞాపిస్తే తక్షణం నీవు చెప్పిన పని చేస్తాడు. కాబట్టి నీ ఆజ్ఞని ఉల్లంఘించేవాడు ఇక్కడెవడూ లేడు. ఒకవేళ అలా ఉల్లంఘిస్తే వాడు ఎటువంటి వాడో తెలుసా? ఎండిపోయిన వృక్షములు కలిగిన వనం మీదకు దూసుకొస్తున్న దావాగ్నిలో దూకిన వాడు అవుతాడు. ఓ చోట అడవి ఉంది, ఆ అడవిలో చెట్లన్నీ ఎండిపోయాయి. ఈ ఎండిపోయిన చెట్లకి అగ్ని అంటుకుంది. అగ్నికి చుర్ర 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 కాలిపోతున్న భయంకరమైన దావాగ్నిలో ఎవడన్నా దూకుతాడా? దూకడు. దావాగ్నిలోకి దూకడం ఎంత ప్రమాదమో కోపంతో ఉన్న లక్ష్మణుని దగ్గరికి వెళ్ళడం అంత ప్రమాదం. నీకు కోపం తెప్పించడం, నీ ఆజ్ఞని ఉల్లంఘించడం దావాగ్నిలో దూకడం వంటిది. అనగానే లక్ష్మణుడు కొంత తగ్గినా కంఠంలో మాత్రం చంకారం తగ్గకుండా క్రోధం ధ్వనిస్తూ ఉండగా ఇలా పలికాడు. తారా, నువ్వెప్పుడూ నీ భర్త హితం కోరతావు, రాజుగారి హితం కోరతావని నాకు తెలుసు. కాబట్టి నీకు సూటిగా చెప్పవలసి ఉన్న విషయాలు చెబుతున్నాను. నీవు ఇప్పుడు భర్తగా భావిస్తున్న సుగ్రీవుడు భోగలాలసుడైపోయి నీతో పాటే మద్యం తాగుతూ సుఖలాలసుడై ఉన్నాడని నిన్ను చూస్తేనే తెలుస్తుంది. సుఖాల్లో పడిపోయి మిత్రునికి ఇచ్చిన మాట మరిచిపోవడం ధర్మం అవుతుందా? ఓ పక్కన రాముడు భార్య దూరమైపోయి నెలల తరబడి శోకంతో ఉంటే, ప్రశ్రవణ పర్వతం మీద వర్షంలో నానా బాధ పడుతూ ఉంటే ఈయన ఇక్కడ మహాయిగా గృహంలో సుఖాలు అనుభవిస్తాడా, భోగాలు అనుభవిస్తాడా? పోనీ అనుభవిస్తే అనుభవించాడు. ఏ మిత్రుడికి కష్టం తొలగించాలి, ఇప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు నేను అనుకున్న ప్రకారంగా. శ్రావణ మాసం భాద్రపదం దాటే ఆశ్వయుజ మాసం కూడా సగం గడిచిపోతుంది అనే ఊహ ఉండాలి కదా, అది లేకుండా ఉన్నాడు. ఇది ధర్మం అంటారా? ధర్మలోపో మహాన్స్తావత్ కృతే హ్యప్రతికుర్వత అర్ధలోపస్య మిత్రస్య నాశే గుణవతో మహాన్. ఉపకారం చేసిన వాడికి మళ్ళీ ఉపకారం చేయకపోవటం మహాధర్మం, మళ్ళీ మామూలు ధర్మం కాదు, భయంకరమైన ధర్మం. క్షమించడాని నేరం అది. గుణవంతుడైన మిత్రుణ్ణి ఎవడైనా పోగొట్టుకుంటాడా? పరాక్రమము గుణములు కలిగినటువంటి వాణ్ణి దూరం చేసుకున్న వాడికి అర్థమూ పోతుంది, అంటే సంపద పోతుంది, కామము పోతాయి. ఇప్పుడు మీ వాడు అదే చేస్తున్నాడు. కార్య ఏ కార్యము ఏది అకార్యమో తెలుసుకోవాలి. నువ్వు ఆరుయురాలివి, నీకు తెలియదా ఇది మంచి ఇది చెడ్డ అని? కాబట్టి నువ్వే ఆలోచించి సుగ్రీవుడు చేసినది మంచో చెడ్డో బాగా బేరీజు వేసుకుని ఇప్పుడు జరగవలసిన దాన్ని జరిపించు అనగానే ఆవిడ కొంచెం సౌమ్యంగానే పలుకుతూ ఇలా అన్నది. ఓ సౌమిత్రి, క్షితిపాల పుత్ర, నీవన్న దాంట్లో ఏమాత్రము అసమంజసమైన మాట లేదు. కానీ సుగ్రీవుడు మాత్రం ద్రోహి కాదు. సుగ్రీవుడు నూటికి నూరు పాళ్ళు కృతజ్ఞత కలిగిన వాడే. కాకపోతే ఏమిటంటే చాలా కాలం పాటు తిండి తిప్ప లేకుండా కొండల్లో కోనల్లో తిరిగి అలమటించి పరిగెత్తడం వల్ల, ఏళ్ల తరబడి కష్టాలు అనుభవించడం వల్ల హఠాత్తుగా సుఖాలు రాగానే కొంత తనను తాను మరిచిపోయిన మాట నిజం. అయినా అతడు మాత్రం మీ ఎడల ఎప్పుడూ కృతజ్ఞుడే, మీరంటే ఎప్పుడూ భక్తి కలిగే ఉంటాడు అతడు. అయినా గొప్ప పరాక్రమశాలి, ఓ సామాన్యమైన బలహీనమైన వ్యక్తి మీద కోపగిస్తాడా? మంచి బాణం కలిగిన వాడు వీరుడి మీద బాణం వేస్తే శోభిల్లుతుంది, కానీ ఓ బక్క చిక్కిన డొక్కలిండిపోయిన కుక్క మీద బాణం వేస్తే లాభమేమిటి? కాబట్టి నువ్వు శాంతాన్ని వహించు. కామం సంగతి నీకు తెలియందేముంది? కామపరవశుడు ఉచితము అనుచితము రెండు మర్చిపోతాడు. ఏది మంచో ఏది చెడ్డో వాడికి తెలియదు. నకామతంత్రే తవ బుద్ధిరస్తిత్వం వై యథామన్యువశం ప్రపన్నః నదేశ కాలౌహి నచ అర్థధర్మౌ అపేక్షతే కామరతిర్ మనుష్యః. కోపంలో ఉన్నావు కాబట్టి నీకు కామం యొక్క గొప్పతనం తెలియటం లేదు. కామప్రభావానికి గురైన వాడు ఇది దేశం, ఇది మనకు మంచిది కాదు, ఈ కాలం అనుకూలం కాదు అని ఉండదట. అంటే దేశ కాలాలు మరిచిపోతాడు. ఇక అతడికి అర్థం గురించి ఆలోచించడు, భవిష్యత్తు గురించి ఆలోచించడు. కామం అన్నిటిల్లోకి భయంకరమైనది. సుగ్రీవుడు సహజంగానే చపలత్వం కలిగిన వానరుడు, కోతి కదా, కోతులకి భోగాసక్తి ఎక్కువ. ఆపై ఇప్పుడు ప్రభువు, సకల సుఖాలు ఎదురుగుండా ఉన్నాయి. అందువల్ల ఏమరిపాటు కొంతవరకు చెందిన మాట నిజమే, కానీ నీవు అనుకున్నట్టుగా సంపూర్ణంగా విస్మరించలేదు. చేయవలసిన పనులు ఆయన చేస్తూనే ఉన్నాడు. ఎంతో పూర్వమే హనుమంతుడు చెప్పగా కొద్ది రోజుల క్రితం వానరులందరినీ ఇక్కడికి రమ్మని కబురు పెట్టాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెడదాం, ఆయనతో స్నేహం యథాప్రకారంగా నిలబెట్టుకో, జరగవలసిన కార్యం గురించి ఆలోచిద్దాం అని అతన్ని వెంట పెట్టుకుని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి వెళ్ళగానే సుగ్రీవుణ్ణి లక్ష్మణుడు చూశాడు, సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడిని కోపంతో, ఇలా తీవ్రమైనటువంటి దృష్టితో చూశాడు. ఆ చూడటంలో కూడా మళ్ళీ తీవ్ర క్రోధంతో చూశాడు. ఎవరెంత చెప్పినా లక్ష్మణుడి కోపం తగ్గడం లేదు. ఎందుకంటే సుగ్రీవుడు ఈపాటికే రాముడి దగ్గరకు వచ్చి రాముడికి నమస్కరించి ఈ పని చేద్దామని అని ఉంటే బాగుండేది, అనలేదు. అందుకని కోపం వస్తుందన్నమాట. ఒక్కసారి లక్ష్మణుడిని చూడడంతో సింహాసనం మీద కూర్చున్న సుగ్రీవుడు డామ్మని పైకి లేచాడే, ఉత్పపాత హరిశ్రేష్ట, కోతి కదా, అందుకని పైకి ఎగిరి కిందకు దూకి కింద పడిపోయాడు ఒక దెబ్బకి. అంత కంగారు వచ్చింది. గొప్పవాళ్ళని, శక్తిమంతుల్ని, అందున కోపావేశంతో ఉన్నవాళ్ళని చూడగానే ఇలాగే ఎంతవాడైనా ఎగిరి కింద పడతాడు. పైనుంచి కిందకి నక్షత్రం పడిపోయినట్టుగా పడిపోయాడు. నక్షత్రాలు అప్పుడప్పుడు ఉలకలు కిందకి రాలుతాయి, అలాగే ఈయన కూడా పైకి ఎగిరి కింద పడ్డాడు. దాంతో ఆయన పక్కన ఉన్న స్త్రీలు కూడా పైకి కిందకి ఎగిరి దూకారు. ఇలా అందరూ కంగారు పడ్డారు. అప్పుడు సుగ్రీవుడు దగ్గరకు వచ్చి వినయంగా నమస్కరించాడు. లక్ష్మణుడు సుగ్రీవుడి భయాన్ని చూచి ఇలా అన్నట్ట, సుగ్రీవ, నువ్వు మహాత్ముడివి, ఉత్తమ వంశంలో జన్మించిన వాడి, అటువంటి నువ్వు ఇలా స్త్రీలోలుడివి అయిపోతావా? రామచంద్రుడు ఎటువంటి వాడు? ధర్మానికి మారు రూపం. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు తప్ప మాట వరసకు కూడా ఆయన అసత్యం ఆడడు. అన్నమాట ప్రకారంగా నీకు సామ్రాజ్యం అందించాడా లేదా? అటువంటి మహారాజు గారు నానా యాత్ర పడుతూ ఉంటే, మానసికంగా కురిగిపోతూ ఉంటే, సీత సీత అని నిరంతరం కలవరిస్తూ దుఃఖంతో కుమిలిపోతూ ఉంటే పట్టించుకోకుండా ఉంటావా? ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడో తెలిసిన, గీతోయం బ్రహ్మణ శ్లోక సర్వలోక నమస్కృత దృష్ట్వా కృతఘ్నం కృద్ధేన తన్ని బోధ ప్లవంగమ. బ్రహ్మ అన్న మాట చెబుతున్నాను విను. బ్రహ్మ ఒకప్పుడు లోకాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు. పైగా అన్నవాడు మామూలు వాడు కాదు, సర్వలోక నమస్కృత బ్రహ్మ, సర్వలోక నమస్కృతుడైనటువంటి బ్రహ్మదేవుడే అన్నాడు. కృతజ్ఞుణ్ణి మాత్రం చూడకూడదు అన్నాడు ఆయన. ఎవరినైనా చూడొచ్చుట, ఈ లోకంలో చేసిన మేలు మరిచిపోయే పాపాత్ముడైన కృతజ్ఞుడి ముఖం చూస్తే మహాపాపాలు చుట్టుకుంటాయి. అనేక పాపాలు చేస్తూ ఉంటారుగా భూలోకంలో మానవులు. ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఉన్నది. తెలుసో తెలియకో రకరకాల దోషాలు చేస్తూనే ఉంటాయి. కానీ కొన్ని దోషములకు ప్రాయశ్చిత్తములు ఉన్నాయి, ఒక దోషమునకు ప్రాయశ్చిత్తం లేదు. బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవతే తత, బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తత, నిష్కృతిః విహిత సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతిః. బ్రహ్మగ్నః, బ్రహ్మహత్య చేసినవాడు, ఒకడు తెలుసో తెలియకో బ్రహ్మహత్య చేశాడు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది, దానికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది. సురాపేచ, వేళపాళ లేకుండా తెగ తాగే తాగుబోతున్నాడు, ఆ తాగుబోతుకి ఆ తాగిన పాపమునకు ప్రాయశ్చిత్తం ఉంది. చోరే, దొంగతనమునకు కూడా ప్రాయశ్చిత్తం ఉంది. దొంగతనం మహాపాపమే, కానీ దానికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది. గురువుగారు చెప్పులు ఎవడో కొట్టేశాడు అనుకోండి, ఆ తర్వాత ఎప్పుడో గురువుగారు గురువుగారు అని కాళ్ళకి దండం పెట్టి నేనేనండి మీ చెప్పులు పట్టుకుపోయా అని చెబితే పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోతుంట. అలాగని పట్టుకోమని కాదు, దానికి అదొక ప్రాయశ్చిత్తం. ఇక భగ్నం వ్రతే, ఒక వ్రతం మొదలుపెట్టి ఆ వ్రతాన్ని పాడు చేస్తే దానికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది. అనగా ఏమిటి? నేను ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాను అన్నాడు ఒక ఆయన. తీరా ఉపవాసం ఉంటాను అన్నాక మధ్యాహ్నం పూట వాళ్ళ ఇంట్లో ఆవిడ ఆయన భార్యయో లేకపోతే ఇంట్లో తల్లో దెబ్బరొట్టి వేశారు. మంచి కొబ్బరితో కూడిన పల్లీ చట్నీ చేశారు. ఆ చట్నీ ఆ దెబ్బరొట్టి కనబడగానే వీడికి ఏకాదశి ఎగిరిపోయింది. కడుపు ఏమో రాకాశి అయిపోయింది. కడుపు రాకాశిరేగా తినో తినో అంటోంది. అందుకని ఆ ఏకాదశి వ్రతం నెక్స్ట్ చేద్దాంలే, ఈసారి వదిలేద్దాం, దెబ్బరొట్టి దొరుకుతుందా మాయదారిది అనుకుని ఆ దెబ్బరొట్టి తిన్నాడు. దాంతో వాడు వ్రతం దెబ్బ అయిపోయింది. అలా వ్రతం మొదలుపెట్టి మధ్యలో మానేస్తే మహాపాపం. దానికి కూడా ప్రాయశ్చిత్తం ఉందండి. అది ఇప్పుడు నేను చెప్పని చెబితే అందరూ అలాగే మొదలెడతారు. అందుకని చెప్పడంలా, ఇవన్నీ క్లూలు ఇచ్చేసామంటే గురువుగారు చెప్పింది బాగానే ఉంది, మనం కూడా ఏకాదశి రాడు చక్కగా ఇడ్లీయో దెబ్బరొట్టో ఇంకోటో పులిహోర చేయించుకు తిందాం అనుకుంటారు. కాబట్టి అన్నిటికీ ప్రాయశ్చిత్తాలు ఉంటాయి, కానీ కృతజ్ఞుడికి మాత్రం నిష్కృతి లేదు. చేసిన మేలు మరిచిపోయి మేలు చేసిన వాడికి ఏ విధమైన మేలు చెయ్యని దుర్మార్గుడు ఉంటాడే, వాడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. ఒక వ్యక్తి వల్ల మనం ఉపకారం పొందామంటే యావజ్జీవితం కృతజ్ఞతతో ఉండాలి. ఎప్పుడూ మేలు మరిచిపోకూడదు. ఇప్పుడు కలియుగంలో అందరూ మేలు మరిచిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ చేశాడులే బోడి అంటారు. నిన్నటిదాకా వాడి దగ్గరే ఉంటారు, ఆ తర్వాత వాడు వాడిని తిట్టడం మొదలు పెడతారు. ఇటువంటి పాపాత్ములకి మాట వరసకు కూడా ప్రాయశ్చిత్తం లేదట. మా చిన్నప్పుడు ప్రొఫెసర్ గారు ఒక ఆయన భలే చెప్పారు, ఎస్వి జోగారావు గారు చాలా గొప్ప ప్రొఫెసర్, మంచి ప్రొఫెసర్, ఆయన మంచి ప్రతిభావంతుడు. ఆయన దగ్గర పిహెచ్డి కోసం స్టూడెంట్స్ చేరేవారట. నేనేమో చిన్నపిల్లవాడిని, మా నాన్నగారితో పాటు ఆయన దర్శనానికి వెళ్ళాను. ఆయన అప్పటికే రిటైర్ అయిపోయారు పెద్దవారు, నేనేమో కుర్రగాడిని. ఆయన అన్నాడు, మా నాన్నగారు వింటూ ఉండగా నేను వినడం కోసమని, పిహెచ్డి వచ్చేదాకా దాసాంజనేయ, పిహెచ్డి పట్ట వచ్చేదాకా దాసాంజనేయుడే ఉంటాడట కుర్రాడు స్టూడెంట్. పిహెచ్డి పట్ట రాగానే వీరాంజనేయ అంటాడట. నేనే అంటాడట, ఇబ్బలే అనేవాడైనా. పని అయ్యేదాకా దాసాంజనేయ, పని అయిపోయాక వీరాంజనేయ, అంటే నేను నన్ను మించిన వాడు లేడు అంటాడనమాట. అంటే ఆయనకి ఆంజనేయుడు అంటే ఇష్టం. మళ్ళీ వాడిని రే పని అయ్యేదాకానేమో కాళ్ళు పట్టుకుంటారా తర్వాత పీకి పట్టుకుంటారా అని చెప్పకుండా ఇలా చక్కగా చెప్పేవాడు అనమాట, దాసాంజనేయ వీరాంజనేయ. ఎక్కువ మంది లోకల్లో అలాగే ఉంటారు, నీ పని అయ్యేదాక మాత్రం వాడు కాళ్ళే పట్టుకుంటావు, పని అయిపోయాక పీక పట్టుకుంటాడు. అలా ఉండకూడదు. కృతజ్ఞులకు ప్రాయశ్చిత్తం లేదు గాక లేదు. నువ్వు అనార్యుడివి, అసత్యవాదివి, కృతజ్ఞుడివి. మహారాజు గారైనటువంటి రామచంద్ర ప్రభువుకి సాయం చేయాలనే విషయం విస్మరిస్తావా? ఇచ్చిన మాట తప్పిన వాడంత పాపాత్ముడు ఉంటాడా? నువ్వేమన్నా సీతను వెతికి ఇస్తాను అని ప్రమాణం చేసావు, అగ్నిసాక్షిగా చెప్పావు, ఇప్పుడు అది మర్చిపోతావా? నత్వాం రామో విజానీతే సర్పం మండూకరావిణం. ఇది చాలా గొప్ప దారుణమైన తిట్టే. లక్ష్మణుడు పరాకాష్ఠకి వెళ్ళి తిట్టాడు. నువ్వు కప్పలా కనబడే పామువి అన్నాడు. రాముడు నీ గురించి తెలుసుకోలేకపోతున్నాడు, కానీ నేను తెలుసుకున్నాను. మా రాముడు నేను పట్టించుకోవట్లే, నేను పట్టించుకుంటున్నాను. నువ్వు కప్పలా కనబడే పామువి అంటే ఏమిటో తెలుసా? పాము పాపం కప్పను పట్టేస్తుంది తినడానికి. అప్పుడు కప్ప ఏం చేస్తుంది? ప్రాణాపాయ స్థితిలో ఉండి బెక్ బెక్ బెక్క బెక్క అంటుంది. అప్పుడు ఆ బెక్క బెక్క విని మనం ఏమనుకుంటాం, ఎక్కడెక్కడో కప్ప ఉందనుకుంటాం. అది నిజానికి కప్ప కాదు, కర్మ. ఆ కప్పని టప్పును పట్టుకు తినేస్తున్న పాము. కప్ప వెనక ఉన్న పాముని మనం పట్టించుకోకుండా కేవలం కప్పే అనుకుంటాడట, కానీ ఆ కప్ప రుపు పాము వల్ల వచ్చిందని తెలుసుకోలేము. నువ్వు అటువంటి వాడివి, పాము పట్టుకున్న కప్ప లాంటి వాడివి. ఏదో బెకబెక అన్నట్టుగా అది నువ్వు కూడా రక్షించు రక్షించంటే ఆయన రక్షించడానికి సిద్ధపడ్డాడు, కానీ నువ్వు పాముని గ్రహించలేకపోతున్నాడు. అనగానే ఆ పలుకులకి ఉలికి పడుతూనే తార తార మాట్లాడింది. సుగ్రీవుడికి నోరు పెగలడం లేదు. చెడమడ తిట్టేస్తూ ఉంటే మనకి లైవ్లో ఉంటారు సరే యాంకర్లు కొంతమంది అవతలండి మాట్లాడేవారు, మాట్లాడు 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 అంటే వీడే మాట్లాడతాడు. అసలు వీడిని మాట్లాడిస్తేగా దిక్మాల డిబేట్లు పెడతారు వీళ్ళు, అసలు వీడిని మాట్లాడేవారు. అలాగ మాట్లాడుతూ ఉంటే స్వామివారు అప్పుడు తార, లక్ష్మణ, సుగ్రీవుడితో నువ్వు ఎంత పరుషంగా పలకడం భావ్యం కాదు. నువ్వన్నట్టుగా సుగ్రీవుడు మాట వరసకు కూడా కృతజ్ఞత లేనివాడు కాదు. నైవా కృతజ్ఞ సుగ్రీవో నశఠో నాపి దారుణ. ఇతడు కృతజ్ఞుడు కాదు, మొండివాడు పాపాత్ముడు కాదు. కనుక ఇంత దారుణముగా నువ్వు పలకవలసిన అవసరం లేదు. ఆయన వంచేవాడు కాదు. సుగ్రీవుడు మేలు మరవలేదు, అది నాకు తెలుసు. పాప ఆ మహాత్ముడు రామచంద్రుడి యొక్క కటాక్షం వల్ల ఎప్పటికీ లభించని వానర రాజ్యాన్ని పొందాడు, భార్యలను పొందాడు. దానివల్ల కాస్త సుఖాలకు లొంగిన మాట నిజమే, కానీ అసత్యానికి మాత్రం ఆయన దగ్గర తావులేదు. నీకు తెలియదేముంది? ఆహార నిద్రాభయమైథున అని సమానమే తత్ పశుభిర్నరాణ. ఆహారము, నిద్ర, భయం, మైథునం ఇవన్నీ కూడా పశువులకి మానవులకి సమానం. అందున ఎక్కువ కాలం మంచి తిండి దొరకనప్పుడు, ఎక్కువ కాలం సరైన నిద్ర లభించినప్పుడు, ఎక్కువ కాలం స్త్రీ సాంగత్యం లభించినప్పుడు దొరకగానే తనను తాను మర్చిపోతాడు. అందులో ముఖ్యంగా తిండి అండి. మలమలమల ఆడిపోతున్నప్పుడు ముందు తిండి మీదకి దృష్టి పెడుతుంది, కానీ ఇంకో దాని మీద కలదు. అందువల్ల ముందు తిండి దొరకగానే శుభ్రంగా తిరేస్తాడు. ఏళ్ల తరబడి సరిగ్గా తిండి దొరకనటువంటి వాడికి మంచి ఆహారం దొరకగానే తనను తాను మర్చిపోయి తింటాడు. ఈ ఆహార విషయం ఇటు స్త్రీలకి, పురుషులకి, పశువులకి, పక్షులకి అందరికీ సమానం. ఇంకా నిద్ర కూడా అంతే. ఎప్పుడు నైట్ డ్యూటీలు చేసిన వాడికి దొరక్క దొరక్క స్తంభం దొరికితే పురాణంలోనే స్తంభాన్ని దారబడి నిద్రపోతాడు. ఎందుకంటే వాడు పాపం నైట్ డ్యూటీ చేశాడు. ఈ మధ్యన అంతా రాత్రిపూటగా సాఫ్ట్వేర్ అంటే కానీ హార్డ్వేర్ ఉద్యోగాలే కదండి పాపం. కాబట్టి నిద్ర కూడా అంతే, దొరక దొరక దొరికితే ఇక గాఢంగా నిద్రపోతారు. భయం కూడా అంతే, పశువులకి భయం ఉంటుంది, మనకి భయం ఉంటుంది. ఇక దాంపత్య సుఖం, ఈ మైథున క్రియ, అది పశువులు పక్షులు అనే తేడా లేకుండా అందరికీ అది ఉంటుంది. ఈ స్త్రీ పురుష సాంగత్యం అనే ఒక విచిత్రమైన బంధం ఆశ్చర్యకరమైనది. సుగ్రీవుడు ప్రభువు కామరూపం ధరించేవాడు, దాంతోపాటు పశువు కూడా. ఇన్ని కారణం చేత ఆయనకి తృప్తి కలగడం లేదు ఈ కామం విషయంలో. ఈ ఒక్క దోషం మాత్రం క్షమించును ఆవిడ చెప్పేది, క్షంతుమిహారహసి. ఈ కామదోషం ఉండడం వల్ల అతను క్షమించు. ఈ దోషం తప్ప అతనిలో కృతజ్ఞత, నువ్వు పెరిగి ఇందాక పెరిగినట్టుగా అంతంత పెద్ద పెద్ద పాపాలు వెళ్ళావు, ఆ భాండవులు వేయవలసిన అవసరం లేదు, మమ్మల్ని అనుగ్రహించు. లక్ష్మణ, లంకలో ఉన్నటువంటి వేలాది మంది వానరులంతా నీ సేవ కోసం సంసిద్ధంగా ఉంటారు. నువ్వు ఇక్కడికి రావడానికి ముందు సుగ్రీవుడు తన బలగాన్ని పిలిచి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులలో ఉన్న వానరుడు ఎక్కడెక్కడుంటే వారందరినీ ఇక్కడికి 10 రోజులు 15 రోజుల్లో రమ్మన్నాడు. ఆయన ఇచ్చిన పక్షం రోజుల్లో వాళ్ళు రాబోతున్నారు. నువ్వు ధనుస్సుని వెనక్కి పెట్టి ధర్మబద్ధంగా నీ మిత్రుడితో మాట్లాడనగానే సౌమిత్రి కూడా ఆ మాటలు విని కాస్తంత తగ్గిపోయాడు. ఇప్పుడు లక్ష్మణుని ముఖంలో ప్రసన్నత కనబడింది. ధనుస్సుని మళ్ళీ భుజానికి తగిలించుకున్నాడు. అది చూచిన సుగ్రీవుడు ధైర్యంగా దగ్గరకొచ్చి ఆసనమిచ్చి కూర్చోబెట్టి వినయముగా, మళ్ళీ మామూలు వినయం కాదు, మహావినయంగా ఇలా అన్నాడు. మళ్ళీ అతి వినయం అనకూడదు, అతి వినయం దూరదర్శనం, ఇది అతి కాదు, పవిత్రమైన వినయంతో ఇలా అన్నట్ట, సౌమిత్రి నన్ను నిజంగా మన్నించు, నీలాంటి పుణ్యాత్ముడి చేత చెప్పించుకోవలసిన దుస్థితి వచ్చింది నాకు. కారణం కేవలం కామం అయినప్పటికీ నేను రామచంద్ర ప్రభువు కార్యం కోసం ఎప్పటికే వ్యగ్రుండై ఉన్నాను. అయినా నీతోటి, రామచంద్రుడితోటి ఏ మూర్ఖుడైనా వైరం పెట్టుకుంటాడా? ఒక్కే ఒక్క బాణముతో 7 మధ్య చెట్లు కూల్చిన మహాపరాక్రమవంతుడు రాముడు, అటువంటి వాడికి ఇచ్చిన మాట తప్పి పొరపాటు చేస్తానా నేను? ఇక నీ సంగతి ఏమిటి? నీ ధనుష్టంకారానికి పర్వతాలతో భూమికి కూడా కంపించిపోతుంది. కాబట్టి ఇద్దరికిద్దరే మీరు, మీ ఇద్దరికీ నేను ఎప్పుడూ సేవకుణ్ణి అని మళ్ళీ ఇంకా చల్లబరిచాడు. అంటే తారమాటలకే లక్ష్మణుడు బాగా చల్లబడ్డాడు, ఇప్పుడు ఈయన ఇంకొంచెం చల్లబరిచాడు. ఎప్పుడైనా మన మిత్రుడికి కోపం వస్తే అతని కోపానికి కారణం తెలుసుకుని మనం అలా చల్లబరచాలి. మిత్రుడి కోపం వచ్చినప్పుడు నువ్వు కూడా కోపం తెచ్చుకుంటే అప్పుడు ఆ మిత్రుడు కొట్టుకుని శత్రువులు అయిపోతారు. మిత్రులు అంటే ఎలా ఉండాలి? ఒకటి కోపం వస్తే రెండో వాడు తగ్గాలి, ఇతని కోపం వస్తే అతడు, అతడి కోపం వస్తే ఇతడు తగ్గాలి. భార్యాభర్తలు కూడా అలాగే ఉండాలని శుక్రాచార్యులు వారు శాస్త్రాల్లో చెప్పారు. భార్యకు బాగా కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు భర్త బతిమాలన్నమాట, ప్రేమగా కోపగించకు, భార్య ఆహాహా నువ్వు భార్యవా, సాక్షాత్తు పార్వతి అని పొగడాలి. ఏమే దిక్కుమాలిందన్న, నా మీద కోపగిస్తావా అన్నాడు అనుకోండి, ఇక ఇంకేముంది, సంసారం కాస్త భీకరం అయిపోతుంది. భర్త గారి కోపం వచ్చినప్పుడు భార్య కూడా తగ్గాలి. అప్పుడు భర్త దగ్గరకు వచ్చి, ఆహాహా నువ్వు ఎంత గొప్పవాడివి, సాక్షాత్తు రాముడే నువ్వు, ఆ రామచంద్రుల్లో అయినా ఏమైనా మచ్చుందేమో నీలో లేదు అంటే ఇక ఈ భర్తగారు నిజంగా పోలని ఆనందపడిపోతాడు. వీళ్ళంతా మచ్చలేనా, నువ్వు మచ్చలేని రామచంద్రుడు అంటే ఎంత ఆనందపడిపోతాడు. అలాగే ఎప్పుడు కూడా భార్యాభర్తలకి తగాద వస్తే తగ్గాలండి. ఇక్కడే పెద్ద సమస్య అవుతుంది. భార్య కోపం వస్తే ఈయన తగ్గడు, ఈయన కోపం వస్తే ఆవిడ తగ్గదు, ఇంకిద్దరు డి అంటే డి అని కొట్టుకోవడం, ఇంక అక్కడ నుంచి మధ్యలో పెద్దవాళ్ళకి తలనొప్పి. రామచంద్ర ఈ కలియుగంలో ఈ మానవుల్ని ఎలా కాపాడాలో నాకు తెలియటం లేదు. చక్కగా కృష్ణుడిని గుర్తించుకోండి, సత్యభామ తన్నింది, తనగానే ఈయన పెటాక్ 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 అన్నాడు, అలా విడక్ 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 అంటే వదిలిపోయాయి, గొడవ వదిలిపోతుంది. కానీ అలా అంటే కృష్ణుడు ఎందుకన్నారు? చక్కగా కాళ్ళు పట్టుకుని ఎంత ప్రేమగా మాట్లాడాడండి, నన్ను భవదీయదాసుని మనంబున నెయ్యపు కెంకబూని తాచినయది నాకు మన్ననయ్య చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక విధానముదాకి నన్నొచ్చు నల్చునేనని యద అల్కమానవు గదా ఇకనైన అరాళ్ళ కొంతలా. అప్పుడు భార్య ఏమైపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న కోపం అంతా విడిచిపెట్టి ఏమండోయ్ అంటుంది, నన్ను నీ దాసుని అన్నాడు ఆయన కృష్ణుడు. అంతటి వాడు ఇది బ్రహ్మాది దేవతల చేత నమస్కారాలు అందుకునే అంత పరమాత్మని నేను, కానీ నీ దగ్గరకు వచ్చేసరికి దాసోహం, నేను నీ దాసుణ్ణి, నువ్వు ప్రేమతో తన్నావు అది నాకు మన్ననా అన్నాడు. నువ్వు తన్నితే నాకేం నష్టం లేదు, నీ కాలు కుసుమ కోమలం, మెత్తగా ఉండే పాదం, ఆ మెత్తని చిగురుటాకు వంటి పాదంతో నన్ను తన్నితే నీ కాలు నొప్పి పెట్టి నువ్వు బాధపడతావేమోనని నేను బాధపడుతున్నాను, నన్ను తనడం వల్ల నీకే నొప్పి నాకేం నొప్పి అన్నాడు ఆయన పాపం. ఇంట్లో మీరు కూడా అలా భార్యను బతిమాలండి. ఈ వేపు వాళ్ళకే చూసి చెప్పాలి ఆ విషయం, భార్య ఎప్పుడైనా కోపగించి ఒక్క దెబ్బ కొడితే అయ్యయ్యయ్యో కొట్టావా నీ చెయ్యి కందిపోయిందనండి, నీ బుగ్గ కందిపోయినా సరే, బుగ్గ కందిపోయి పళ్ళు ఊడిపోయినా సరే అయ్యో భార్యామణి నీ చెయ్యి కుసుమ కోమలం, ఆవిడ కోమలం కాదు నిజంగా, అది కోమలం ఎందుకు అవుతుంది, కర్మకారి ఆఫీసులో ఫైళ్ళు రాసి 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 గరుకెక్కించేతో కొట్టినా సరే మనం ప్రేమగా ఆ దెబ్బ తిని ఆహా నీ చెయ్యి ఎంత కోమలం, నువ్వు కొట్టగానే నా దవడపళ్ళు ఊడే అనకుండా నా బుగ్గను తాకగానే నీ చెయ్యి కందిపోయింది అనగానే ఆవిడ వెంటనే కందిపప్పు వేసి అన్నం పెడుతుంది, కందిచేవారు పెడుతుంది, కందికట్టు పెడుతుంది. అలాగే ఎప్పుడైనా ఈయన కూడా కొట్టినప్పుడు కూడా ఆవిడ కూడా అలాగే అనాలి. ఇలా ఉంటే సంసారం విడాకుల దాకా వెళ్ళదు, కోర్టులు సగం మూతపడిపోతాయి, పాపం వాళ్ళకి ఎంతో వెసులుబాటు కలుగుతుందన్నమాట. అందులో ఎప్పుడు కూడా ఒకరి కోపాన్ని చూచి ఒకరు తగ్గడంలో ఆత్మీయత పెరుగుతుంది అని రామాయణం నిరూపించింది ఇక్కడ. అందుకే సుగ్రీవుడితో వెంటనే ఉన్నాడు ఆయన, సుగ్రీవాణి వినయం ఎంత గొప్పది, అందుకే నీ వంటి వాడు తోడుగా ఉంటే విజయం లభిస్తుంది, మా అన్నయ్య అదృష్టవంతుడు, ఇంకా ఆలస్యం చెయ్యొద్దు, ఇప్పటికే కోపంతో ఉన్న రాముడి దగ్గరికి తక్షణం బయలుదేరదాం, బయలుదేరి ఏం చేయాలో అది ఆలోచిద్దాం అనగానే అప్పుడు సుగ్రీవుడు హనుమంతుడికే తిరిగాడు. హనుమ మనం ఇప్పటికే 15 రోజులు గడువు ఇచ్చి ఇక్కడికి రమ్మని వానరులను చెప్పాము, వాళ్ళందరికీ మరోసారి గుర్తు చేసి వారందరినీ ఇక్కడికి పిలిపించాలి, మహేంద్ర పర్వతం మీద, హిమాలయ పర్వతం మీద, కైలాస శిఖరం మీద, మందర పర్వతం మీద, ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏ కొండల మీద మన వాళ్ళు ఉన్నారో ఆ వానరులందరూ రావాలి. ఈ వానరుల్లో కొందరు ఎర్రమూతి కలిగిన వాళ్ళు, కొందరు నల్లమూతి కలిగిన కొండమూచ్చులు, కొందరు ఎలుగుబంట్లు, కొందరు వీరులు, కొందరు సూరులు, కొంతమంది మహాకాయులు, కొందరు పొట్టిగా ఉంటారు, కొందరికి తోకలు పెద్దవి, కోతింత తోకంత, ఇలాంటి వాళ్ళు ఎవరెవరు ఏ మూలు ఉన్న వారందరూ కూడా క్షణాల మీద రాముడు నేను ఉన్న చోటికి రావాలి, మేము తక్షణం వాళ్ళని చూడాలనుకుంటున్నామని చెప్పు. అంజన పర్వతం మీద నివసించేవాళ్ళు, మనశ్శిలల దగ్గర నివసించేవాళ్ళు, సప్తగిరులలో నివసించేవారు అందరూ రావాలి. నేను రమ్మన్నానని చెప్పి మళ్ళీ గుర్తు చేసి వేగముగా వెళ్ళేటటువంటి వానరుల ద్వారా వారిని ఇక్కడికి రప్పించు. ఎవరైనా సుఖభోగాలలో మునిగి ఉంటే సుఖాలు విడిచిపెట్టాలని చెప్పు. సుఖాలలో మునిగి ఇక్కడికి రాకపోతే ఇక జీవితంలో సుఖం ఉండదు, దుఃఖమే ఉంటుందని చెప్పు. 10 దినములు అంటే ఇప్పటికి 15 రోజుల క్రితం గడువు ఇచ్చాడు, అందులో 5 రోజులు గడిచాయి, ఇంక ఇప్పుడు ఎంత మిగిలింది, 15లో 5 పోయింది కనుక 10, అందుకని 10 రోజుల్లో ఇక్కడికి రావాలి. రాజశాసనమును ధిక్కరించిన వారంతా దుర్మార్గుల కింద భావించి వారికి మరణశిక్ష విధిస్తాను, ఇది నా ఆజ్ఞ, సుగ్రీవాజ్ఞ అనగానే ఈ వానరులు వెళ్ళారు. అప్పటికే ప్రయాణం అయి వస్తున్నటువంటి వాళ్ళందరికీ చెప్పారు, మహావేగంగా వచ్చేసేటువంటి వాళ్ళందరూ 10 రోజులు గడువిస్తే క్షణాల్లో వచ్చి పడ్డారు వాళ్ళు అక్కడికి. ఆ వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు?
కొందరు నల్లని కాటుక వంటి మూతులతో ఉన్నారు.
ఒక్కొక్కడు తాడి చెట్టు పొడుగు, రెండు తాడి చెట్ల పొడుగు, లేక మధ్య చెట్ల వలె పొడుగ్గా ఉన్నారు. కొందరు పొట్టిగా ఉన్నారు, కొందరు పొట్టతో ఉన్నారు, కొందరు వేగంగా పరిగెడతారు, కొందరేమో పిడిగుద్దులతో రాళ్ళు పడగొట్టగలిగినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళలో పూర్తిగా ఎర్రని మూతి, ఎర్రని పిరుదులు కలిగినటువంటి వాళ్ళు కొందరైతే, నల్లని మూతి కలిగినటువంటి వాళ్ళు, నల్లని కళ్ళు కలిగిన వాళ్ళు, నల్లని తోక కలిగిన వాళ్ళు కొందరు. వాళ్ళని గోలాంగోలములు అంటారన్నమాట, అంటే కొండముచ్చులు అంటాం మనం తెలుగులో. ఈ గోలాంగులు కొందరు, వానరులు కొంతమంది, మళ్ళీ వీటిల్లో కూడా పసుపచ్చ రంగు కలిగిన వాళ్ళు కొందరు, కొంతమంది ఏమో విచిత్రమైన గైరిక వర్ణంలో ఉన్నారు, అంటే అది ఎరుపు కాదు తెలుపు కాకుండా మధ్యలో రంగు అనమాట. కొందరు బూడిద రంగుల్లో ఉన్నవాళ్ళు, కొందరు కుదుడిలా ఎర్రగా ఉన్నారు. పూర్తిగా శరీరము మూతి అన్నీ ఎరుపేటండి. ఈ తల దగ్గర నుంచి పాదముల వరకు అచ్చం కుదుడు అంగారకుడు ఎలా ఉంటాడో అలా ఉన్నారు, అంటే ఎర్రని చింతనిప్పుల్లో ఉన్నారు. అంగారక సమానానాం భీమానాం భీమకర్మణాం వింధ్యాద్వానరకోటీనాం సహస్రాణ్యపతన్ ద్రుమం. ఈ విధంగా కొంతమంది ఎర్రగా ఉన్నవాళ్ళు, కొందరు భయంకర స్వరూపులు, కొంతమంది కళ్ళు మాత్రమే చింతనిప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి వానరులు వందలు వేలు లక్షల సంఖ్యలో వచ్చి పడ్డారు. వింధ్యపర్వతం నుంచి, క్షీరసముద్రం నుంచి, మహేంద్ర పర్వతం నుంచి, ద్రోణ పర్వతం నుంచి, అంజన పర్వతం నుంచి, హిమవత్ పర్వతం నుంచి, అన్ని ప్రాంతాల నుంచి లుకలుకలాడుతూ వచ్చి పడ్డారు. ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ బయట నిలబడాలి, లోపలికి రాలేరుగా, కిష్కింద సరిపోదు వారికి. అందుకని వాళ్ళందరూ వచ్చామనే విషయం చెప్పగానే ఈ విషయాన్ని అంగదుడు మొదలైనటువంటి వాళ్ళు సుగ్రీవునికి విన్నవించారు. ఇక చూడండి ఎంత ఆనందపడిపోయాడు సుగ్రీవుడు. నాయకుల్ని ప్రవేశపెట్టమన్నట్ట, మొత్తం వీళ్ళందరూ వస్తే కొంప కొల్లేరైపోతుంది అక్కడ. అందుకని ఒక్కొక్క గుంపుకి ఒక్కొక్క నాయకుడు ఉంటాడు. నలుడు, నీలుడు, పనసుడు, గజుడు, గవయుడు, గవాక్షుడు, గంధమాదనుడు, దరీముఖుడు ఇలాంటి వాళ్ళు. ఆ నాయకుల్ని ప్రవేశపెట్టమనగానే ఒక్కొక్క నాయకుడు వచ్చి రకరకాల కానుకలు సుగ్రీవుడి దగ్గర పెట్టారు. మళ్ళీ ఆ కానుకల్లో కూడా మంచి మంచి తేనె పొట్లు తెచ్చారట వాళ్ళు. చెట్టు తేనె, పొట్టతేనె, పట్టుతేనె, ఆ తేనె, ఈ తేనెలు పట్టుకొచ్చిన వాళ్ళు కొందరు. కోతులకి తేనంటే భలే ఇష్టం అండి, అందులో ఎలుగుబంట్లకి తేనంటే మరీ ఇష్టం. ఎలుగుబంటి తేనె పొట్టు కనపడిందంటే పట్మరో దెబ్బగొట్టి ఆ తేనెంతా తొట్టతో సైతంగా తినేస్తుంది. ఈ తేనెటీగలు మనల్ని కొడతాయి కానీ ఎలుగుబంటిని కొడతాయి, దాని ఒళ్ళంతా బొచ్చు, కాబట్టి లోపలికి చొచ్చుకొని పోలేక అవే పోతాయి. అందుకని ఎలుగుబంట్లు వెళ్ళిపోయి ఒక్క ముఖం మీదకి మాత్రం వాలకొండలా కొట్టుకుని తేనె పొట్టులు తింటాయి. ఆ దృశ్యం నేను కళ్ళారా చూశాను హిమాలయ పర్వతాల్లో, కేదారం దగ్గర, శ్రీశైలారణ్యాల్లో. భలే ఉంటుందండి ఆ దృశ్యం. ఆ తేనెటీగలు చుట్టూతో వచ్చేస్తూ ఉంటే ఇది శరీరం మీదకి వెళ్ళేవేం చేయలేవు గనక, ఈ శరీరం మీద ఉన్నటువంటి బొచ్చులోకి చేరలేవు గనక, ఒక్క ముఖం మీదకి మాత్రం రాకుండా తోలుకుంటూ తాగేస్తుంది తేనె. ఆ తొట్టని ఇలా నలిపి రోట్లో వేసి కసాపేసా నవ్విలేస్తుంది. అదేమిటో తెలియదు, ఎలుగుబంట్లకి మాంసం కంటే ఈ పుచ్చకాయలన్నా దోసకాయలన్నా తేనె పొట్టన్నా బాగా ఇష్టం. పుచ్చకాయలు కనపడ్డాయా ఇక పిచ్చెక్కినట్టు తినేస్తాయి. ఆ తర్వాత అవి దొరకనప్పుడు చేపల మీదకి, మనుషుల మీదకి, ఇంకోళ్ళ మీదకి పెడతాయి అన్నమాట. ఎక్కువ భాగం ఎలుగుబంట్లు శాకాహారమే తినడానికి ఇష్టపడతాయి. ఇంక ఒక్కోసారి ఈ తేనెపొట్లు దొరకనప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళి ఆ చేపలను, పచ్చి చేపలను పట్టుకొని కరకరకరకర నవ్విలేస్తాయి. మనం దోసకాయ నవ్విలట్టు తినేస్తాయి. ఇప్పుడు మన వాళ్ళు తింటారండి చేపల కరకర, దోసకాయలు తిన్నట్టుగా. మొత్తం మీద ఇలాంటి ఎలుగుబంట్లు వాళ్ళందరూ రకరకాల కానుకలు పట్టుకొచ్చారు. కొందరేమో తేనెపొట్లు, కొంతమంది ఫలాలు పట్టుకొచ్చారు, కొందరేమో జలాలు పట్టుకొచ్చారు, కొంతమంది ఏమో నగలు పట్టుకొచ్చారు, కొందరు బంగారం పట్టుకొచ్చారు, కొందరేమో గొలుసులు పట్టుకొచ్చారు, కొందరు పులుసులు పట్టుకొచ్చారు. అందరినీ సంతృప్తిగా చూశాడు ఆయన. ప్రతిగృహ్య తత్సర్వం ఉపాయనం ఉపాహృతం. సుగ్రీవుడి వానర ప్రముఖులు సమర్పించిన కానుకలన్నీ సేకరించాడు. ఇది బాగుంది ఇది బాగాలేదు అనకుండా కామెంట్ చేయకుండా పుచ్చుకున్నాడు. పాపం వాళ్ళు ఏదో ప్రేమతో పట్టుకొచ్చినప్పుడు బాగాలేదంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు పాపం ఒక ఆయన ఎవరో లాల్చి ఇచ్చారు, ముట్టుకుంటే తిరిగిపోయి లాల్చి, పలతన లాల్చి, పాపం కొత్త లాల్చి, ప్రేమతో ఇచ్చాడానికి తెలియదు కనుక ఇచ్చాడు. ఈ లాల్చి ఇచ్చావు ఇచ్చావులే లాల్చి, గట్టిగా దీని మీద ఉంటే బుతికితే బాల్చీలో వేస్తే చాలు, ఈ లాల్చి తిరిగిపోతుందని కామెంట్ చేస్తే బాధపడతాడు. కాబట్టి ఇలాంటి పలసన లాల్చి, చిరిగిపోయే లాల్చి ఇచ్చిన ప్రేమతో ఇచ్చినప్పుడు స్వీకరించాలి. వీ షుడ్ నాట్ కామెంట్ ఎనీబడి. అందువల్ల వాళ్ళు బాధపడతారు. ఇలా అన్నాం అనుకోండి, ఇచ్చినవాడు కొంచెం జాగ్రత్త పడతారు భవిష్యత్తులో. ముఖం మీద తరగకూడదు, బాగుందనాలట. అలాగే ఒక్కొక్కడేమో ఏదో రుమాలు ఇస్తాడు, వాడిచ్చింది మనం స్వీకరించడమే, ప్రేమతో ఇచ్చారు దాన్ని కాదని ఎలా అంటాం? అలాగే అన్నీ స్వీకరించి వారందరినీ పిలిచినప్పుడు రాముడి దగ్గరికి రండి అని పంపించాడు. ఇది చూడగానే సుగ్రీవుడు ఎలా అయితే రామకార్యం జరుగుతుందని సంతోషించాడో లక్ష్మణుడు కూడా అంతే సంతోషించాడు. ఎంతమంది జనాలు ఈ నాయకులు చూడగానే ఇంకా సీత దొరికినట్లే అని ఆయన కూడా సంతోషించాడు. ఇప్పుడు సుగ్రీవుడు, లక్ష్మణ ఇక మనం బయలుదేరదామా అన్నాడు. లక్ష్మణుడు ఆజ్ఞాపించగానే సుగ్రీవుడు బయలుదేరదాం అన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. ఈ బయలుదేరడం యాత్ర ఎంత బాగుందో తెలుసునా అండి. ఇంతకు పూర్వం లక్ష్మణుడు ఇక్కడికి నడిచి వచ్చాడు. ఇప్పుడు లక్ష్మణుడిని ప్రసన్నం చేసుకోవాలి. అందుకని సుగ్రీవుడు, లక్ష్మణ ఎప్పుడూ కాలినడకనే నడుస్తున్నావు నువ్వు, ఈసారి నీకోసం మంచి ఒక స్పెషల్ వాహనం సిద్ధం చేశాను. డబ్బా డబ్బా కొట్టుకునే ఇంజన్తో ఉన్న కారు కాకుండా ఓ మంచి పల్లకి తెప్పిస్తున్నాను అన్నాడు. అక్కడికి తీసుకొచ్చారు గొప్ప బంగారపు పల్లకి. ఎంతో విశాలంగా ఉంది ఆ పల్లకి. ఆ పల్లకి లోపల లతలు అవి చెక్కారు. అద్భుతంగా ఉంది ఆ వాహనం. అటువంటి పల్లకిని చూపించి తొందరగా ఎక్కన్నాడు. లక్ష్మణ ఆరుహ్యతాం శీఘ్రం ఇది సౌమిత్రిమ ప్రవీత్. ఈ పల్లకిని తొందరగా ఎక్కు అనగానే లక్ష్మణుడు చకచక అందులోకి ఎక్కాడు. సుగ్రీవుడు కూడా పల్లకి ఎక్కాడు. ఇక మహానుభావులు వీరులైనటువంటి వానరులు ఈ పల్లకి అని అనుకుంటూ మోసుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టారు. వంది భాగవతులు స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. జై శ్రీరామ్ అన్నారు, జై లక్ష్మణ అన్నారు, సుగ్రీవుని స్తుతించారు. ఈ స్తోత్రములు వింటూ ఈ ప్రయాణం సాగింది. క్షణాలలో మహావేగంగా నడవడానికి గంటన్నర పడితే, 2 గంటలు పడితే, వెళ్ళడానికి అరగంట సరిపోయిందిట. ఎందుకంటే వానరులు కదా రూరు పట్టుకుపోయారన్నమాట ఈ పల్లకి. అలా మహావేగంగా రామచంద్రుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళడంతో పల్లకి అక్కడ దూరంగానే ఆపారు. కాలినడకన రాముడి దగ్గరికి వెళ్ళారు. పల్లకీతో రాముడి దగ్గరికి వెళ్ళడం ధర్మం కాదు. అందుకని కొంచెం దూరంగానే పల్లకి ఆపి అక్కడ నుంచి కాలినడకన రామచంద్ర ప్రభువు దర్శనమునకు వెళ్ళడం ధర్మం కనుక అలా వెళ్ళారట. ఎప్పుడైనా గుళ్ళో గంట వచ్చేయకూడదు కదా కారులో. కారు బయటే పెట్టి లోపలికి కాలినడకన రావడమే ధర్మం. అలాగే రాముడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. రాముడి దగ్గరికి వెళ్ళి వెళ్ళడంతో సుగ్రీవుడు ఆయన కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసేశాడు. ఆయన పాదముల మీద శిరస్సు పెట్టి నమస్కరించాడు. ఈ పనికి మాలిన తల ఆయన పాదాల మీద పెడితే ఎంత పవిత్రం అవుతుందండి. రామచంద్రుడి పాదాలు దొరుకుతాయా? అలా దొరికినప్పుడు విడిచిపెడతామో మనం. ఆ పాదాల మీద తలపెట్టి తప్పక నమస్కరించవలసింది. అందుకే మహాత్ములు ఏం చేస్తారు, గురువుగారు దొరకగానే వెంటనే పడిపోతున్నారు కాళ్ళ మీద, మళ్ళీ రేపు దొరుకుతాడో లేదో అని. కరోనా వల్ల ఈ జనానికి ఎట్టేస్తున్నారు. కానీ నాకైతే పాప వాళ్ళు ఎంతో భక్తితో నమస్కరిస్తుంటే పోన్లే రాని అని బుద్ధి వస్తుంది. శిష్యులు మాత్రం అంటారు, అది వాళ్ళ ధర్మం, ఇది వీళ్ళ ధర్మం, నా ధర్మం ఒకటి ఉంటుంది. ప్రేమ వాళ్ళకి తండ్రిలాగా మా గురువుగారు దొరికారని అటువంటిప్పుడు దండం పెట్టాలి వాళ్ళకి అనిపిస్తుంది. సరే కాదనడం ఎందుకు అనిపిస్తుంది అనమాట. రామచంద్రుడు కరుణాస్వరూపుడు. అందుకని సుగ్రీవుడు వచ్చి నమస్కరించగానే వెంటనే ఆ పాదాల మీద పడినటువంటి తలని ప్రేమతో నిమిరాడు. ఇంకో రహస్యం కూడా ఉందిలేండి. ఆయన రాముడు దైవం పక్కన పెట్టండి, కోతులకి కరోనా బెంగలేదు. అవి వచ్చి దండం పెడితే మనం బెంగెట్టుకోకర్లేదు. పశువులకి పక్షులకి ఏమిటో కరోనా రాదు కదా, పావురాలకి కాకులకి వాటికి రాదు. ఈ దిక్కుమాలిన రోగాలన్నీ మనుషులకి, వీళ్ళు పశువులు కంటే హీనంగా ప్రవర్తించడం వల్ల ఈ రోగాలు వచ్చాయి. అసలు కారణం అది. కాబట్టి ఎందుకు చెప్తానంటే, పాపం సుగ్రీవుడు నమస్కరించాడు, ఆయన పక్కన కూర్చోబెట్టి ఏమనకుండా అంటాడు. రాముడు తిట్టడు కానీ ధర్మం చెబుతాడు. ధర్మమర్థంచ కామంచ యస్తు కాలే నిషేవతే విభజ్య సతతం వీర సరాజా హరిసప్తమ హిత్వా ధర్మం తథార్థంచ కామం యస్తు నిషేవతే సవృక్షాగ్రే యథా సుప్తః పతితః ప్రతిబుధ్యతే. సున్నితంగానే మందలించాడు. కానీ లక్ష్మణుడిలా తిట్టలేదు చెడబడ. వానరోత్తమ వీరుడవు నువ్వు, క్షేమంగానే ఉన్నావు కదా, నిత్యము ధర్మము అర్థము కామము ఈ మూడింటికి తగిన సమయం పెట్టుకొని ఎంత సమయంలో ధర్మం చెయ్యాలి, ఎంత సమయం అర్థమునకు కేటాయించాలి, ఎంత సమయము కామమునకు కేటాయించాలో కేటాయించి జీవితాన్ని జాగ్రత్తగా నడుపుకుంటున్నావా? అంటే ధర్మానికి సమయం కేటాయించలేదు, అర్థమును పట్టించుకోలేదు, కేవలం కామంలో పడ్డాడు కదా. అందుకని నీ సమయాన్ని విభజించుకొని కొంత ధర్మమునకు కొంత అర్థమునకు కొంత కామమునకు కేటాయిస్తున్నావు కదా. ఇంకెంతకంటే ఏం తెప్పాలి? నల్లగా ఉన్నామని పట్టుకుని అబ్బబ్బబ్బ పండు వెన్నెల నీ ముఖం అంటే ఇంక వేరే తిట్టాలా? జుట్టంతా ఊడిపోయిన పట్టుకుని అసలు ఒక్క వెంటుకు లేదట పాప ఒక ఆయన నెత్తి మీద అటువంటి వాడిని ఓహోహోహో ఏమి కేశపాయసం ముంగురులు నీలి ముంగురులు అంటే అవతల వాడిని తిట్టాల వేరే. అలాగే ఈయన ధర్మము అర్థము కామములకు తగినంత సమయం కేటాయిస్తున్నావా? అటువంటి వాడే రాజు. అలా కేటాయించకుండా దేనికి ఒకదానికే సమయం కేటాయిస్తే వాడు రాజు కాదు, రాజు కదా. ధర్మార్థాలను విస్మరించి కేవలం కామం అనుభవించేవాడు ఉన్నాడే, అటువంటి వాడు ఎటువంటి వాట? చెట్టు కొమ్మ మీద పడుకున్న వాడితో సమానం. వృక్షాగ్రే యథాసుప్త, చెట్టు కొమ్మ చిటారికి కొమ్మ మీదకి ఎక్కి, చెట్లు ఉంటాయి కదా వాటి కొమ్మ చివరికి ఎక్కు, ఎక్కి దాని మీదకి వెళ్ళి గాఢంగా నిద్రపోతే ఏమవుతుంది? ఢామని కింద పడతాడు ఎప్పుడో ఒకప్పుడు. చెట్టు కొమ్మ మీద పడుకున్నవాడికి ఎప్పుడూ ప్రమాదం ఉంటుంది, జారి కింద పడతాడు. అలాగే కేవలం కామము వెంటబడేవాడికి కూడా అలాంటి ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత వాడు మెలకు తెచ్చుకున్న ఉపయోగం లేదు. శత్రువులను వధించడం, ధనాన్ని సంపాదించడం, ధర్మమును జాగ్రత్తగా చూడటం, అలాగే అర్థమును కాపాడుకోవడం, ఇవన్నీ చెయ్యాలి. సీతాన్వేషణకు నువ్వు సంసిద్ధుడివే కదా అన్నాడు. అంతేగాని నువ్వు ఇలాంటి పని చేసేవా అండల్లా, సూచన మాత్రమే చేస్తున్నాడు.